take you in Matthew 24 and 25 today.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ అధ్యాయము మనం కంటిన్యూ చేద్దాం.
We are looking at end time details.
మనము అంత్యకాల దినముల యొక్క ఆ యొక్క డీటెయిల్స్ మనం చూస్తున్నాం.
But the main emphasis on all these details that we're covering is that they really tell us how to prepare for the coming of the Lord.
అంత్యకాల దినాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ప్రభు యొక్క రాకలకు ఏ విధంగా సిద్ధంగా మనం ఉండాలి అన్న దాని గురించే ప్రధానమైన చర్చ.
ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లియర్ టుడే we talked about the slave of the Lord who gives food to the household, right?
Podre matadunnamu daasulu nammakamaina daasulu tagina vela inni variki bhojanam pettukai aa daasu devudu annada vishayam matadukunnam.
These are the leaders of God's flock who lead the flock and who share the word, and the point of preparation here is they must be very faithful. And they must be very faithful in their duty to help prepare the flock and mature the flock for the coming of the Lord.
Kanaka sangakamuluga unna manamu devudu mana meda pettinatvanti aa yokka bharanni baadhyathanu namakamuga neravechali ante tagina kaalamundu aaharam aatmiya aaharamuna sangabittalaku pette variga manam undali.
The great danger to the leader of the flock is, quite frankly, he can fall into a routine.
కనుక ఎందుకంటే పాస్ట్ రొటీన్ అంటే సోమ మంగళ బుధవారం బైబిల్ స్టడీలు శనివారం ప్రార్థన ఆదివారం ఆరాధన ఓ రొటీన్ లైఫ్ లో పడిపోతూ ఉంటారు.
And he can begin to be not keeping in his mind the fact that the Lord can come back at any time and call him to account for his service.
కనుక బాబు కూర్చున్నాడు ఇద్దరి చూస్తున్నాడు కనుక ఏ సమయంలో అయినా ప్రభువు రావచ్చు అకస్మాత్తుగా రావచ్చు కనుక సంఘాన్ని సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. బాబు
And we stop at the point of looking at the severe judgment that Christ may inflict on some failed leaders in their responsibility, which is the last verse of chapter 24.
24వ అధ్యాయము ఆఖరి వచనంలో మనం చూసాం కొంచెం ఎవరైతే సిద్ధంగా ఉండలో వారిని గురించి పక్కవాళ్ళతో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పెద్దగా మాట్లాడబండి ఇది పెద్దగా మాట్లాడుతుంది మీరు పక్కన వాళ్ళు మాట్లాడి ఇక్కడ వినపడుతుంది నాకు చెప్పకుండా దయచేసి.
The failed evil servant will be caught by surprise when Christ comes suddenly. And Christ will deal with him very severely.
కనుక ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ యొక్క దాసుడు అపనమ్మికతో దేవుడు చెప్పిన పని చేయకుండా అశ్రద్ధగా ప్రభు ఎప్పుడు వస్తాడులే అనేసి ఈ లోకమైనటువంటి ఆ యొక్క మందంలో పడిపోతే ఏమైపోతాడంటే అనుకున్న గడియలో ప్రభు వస్తాడు.
ఓకే, we have some verse 51 there.
అయ్యా తండ బాబు పెద్ద మాట్లాడుతుంది పైన మాట్లాడపక్కడు పెద్ద మాట్లాడపక్కడి
24వ
అధ్యాయము ఆఖరి వచ్చిన చదవండి.
The last verse in chapter 24 is the one we need, verse 51.
She read that?
Okay. This speaks about the punishment or the discipline or the judgment upon a failed leader in the house of God.
అక్కడ ఏర్పును పండుకొరుడు ఉన్నది అర్థమేంటే దేవుడు విధించేటువంటి శిక్ష ఎవరికి అవిశ్వాసులు కాదు విశ్వాసులకి.
Now the Lord uses certain certain word pictures to describe the punishment. But these are truly somewhat symbolic, and we don't know the actual details.
అక్కడ ఏడుపు, అక్కడ పండ్లు కొరుకుట అనేది అది ఒక సింబాలిక్ గా సాదృశ్యంగా వాడారు. కానీ అసలు నిజంగా అక్కడ ఎటువంటి పనిష్మెంట్ ఉండదు మనకు తెలియదు. అది సింబాలిక్ వర్డ్.
The first thing he says, he will cut him in pieces.
తర్వాత దాసుడినంట నరికించి వేయను అంటే ఏంటి, ముఖ ముఖలుగా కొయ్యను అన్నట్టుగా ఉంది.
Actually, he's cutting him too.
దాని అంటే నాలుగైదు ముక్కలు కాదు, రెండు ముక్కలే.
Now that idea is a reference. We need to cut out the background chatter.
Surely, my Anu Sahib is hallelujah.
Hallelujah.
Aya, Raju Yagobu. This is something that's in the name. This is something that's in the name. Huh? Hey, Dave. Mishap, you know, I said it's bad. I think it's a day or something.
There was an ancient punishment in the Middle East, and that punishment was actually to cut someone in two, and you can find that punishment in Hebrews
11:37. ఆ రోజుల్లో, ఆ అనాగరిక రోజుల్లో, పాత రోజులు ఏం చేసేవాళ్ళంటే శిక్ష అనేది ఏ విధంగా ఉండేదంటే, నిజంగానే మనిషి పనిష్మెంట్ ఎట్లుండేదంటే, రెండు ముఖాలుగా మనిషిని కోసి ఆ విధంగా పనిష్మెంట్ చేసేవాళ్ళు, రంపాలతో
కొంచేవాళ్ళు.
నిజంగానే తప్పు చేసినటువంటి వారిని యేసుప్రభు ఆ విధంగా కోరిస్తాడు, అది నడిపిస్తాడని అర్థం కాదు. అదృశ్యంగానే మనం తీసుకోవాలి.
And not only that, but he adds something else. He adds that this failed believer will be assigned a place with the hypocrites.
అంతమాత్రమే కాకుండా పనిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే, వేషధారులతో కలిపి వీరికి భాగం ఇస్తారంట. అంటే వేషధారులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారంట వీళ్ళు కూడా.
Now who are the hypocrites?
బైబిల్లో వేషధారుల గురించి అనేక మార్పులు చెప్పబడింది. ఎవరు ఈ వేషధారులు?
If you search this word in the New Testament scripture, you will find it is almost only applied to the Jewish leaders and teachers of the Jewish law.
వేషధారులు ఎవరైనా అంటే కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే, ఆ యొక్క యూదుల యొక్క మత బోధకులు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, నాయకులు, వీరిని దేవుడు వేషధారులు అన్నాడు.
In fact, if you go back to the previous chapter, chapter 23, he speaks this word hypocrite in about 7 places addressing the Jewish leaders.
23వ అధ్యాయంలో యూదుల గురించి మాట్లాడుకున్నప్పుడు 7 సార్లు,
7 times,
about 7 times, yeah,
7 సార్లు యేసుప్రభువు వేషధారులారా అని చెప్పేసి యూదా నాయకులతో చెప్పాడు.
And so that tells us that there's some kind of punishment for the failed Jewish leaders that also can apply to a failed Christian leader. Now, let's try to understand this.
కనుక వేషధారుల గురించి మాట్లాడుకుంటప్పుడు యూదుల నాయకులు అలాగే వేషధారులుగా ఉన్నారు.
You have to remember that the earthly people of God, the Jews, were promised by God the wonderful Messiah's kingdom if they were faithful. The coming Messiah's kingdom was the great hope of every Jew.
యూదుల యొక్క ప్రతి ఒక్క ఆశ ఏంటంటే పరలోకం కాదు. యూదుల యొక్క ఆశ ఏంటంటే మెస్సయ పరిపాలన, వెయ్యేళ్ల పరిపాలన. ప్రతి ఒక్క యూదులు కూడా నమ్మేది, విశ్వసించేది, నిరీక్షించేది మెస్సయ యొక్క పరిపాలన కొరకు.
In fact, if you go to Matthew 8, Matthew 8, verse 12 talks about, and 11 talks about Abraham, Isaac, and Jacob being in the kingdom of God, the coming kingdom, but the sons of the kingdom being cast out.
మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనంలో కూడా ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబును అనేవారు దేవుని రాజ్యంలో ఉండటం మనం గమనిస్తామంటే వెయ్యేళ్ల పరిపాలనలో. అయితే దేవుని రాజ్య వారసులు, దేవుని కుమారులు అంటే ఇజ్రాయేలీలు అక్కడ వారికి అవకాశం లేనట్లుగా దాంట్లో మనం గమనిస్తున్నాం.
So the sons of the kingdom in Matthew 8 verse 12 refers to the Jews, because these are the ones that God held out the promise of the kingdom to.
దేవుని రాజ్య కుమారుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఈ మాట చెప్పబడింది. అది ఎవరి గురించి చెప్పబడిందంటే, వీళ్ళు యూదులకి దేవుడు ఇచ్చే ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క 1000 పరిపాలన, ప్రతి ఒక్క యూదుడు కూడా ఆశించే మెస్సయ పరిపాలన కొరకే.
We can't get into this now, but when Jesus comes to judge, he will also judge the earthly people, the Jews, the ones who have died even. And he will decide whether or not they will be in his 1000-year kingdom.
మరి యేసు ప్రభు వారు ఆయన తిరిగి వచ్చినప్పుడు అప్పుడు బతుకున్నటువంటి మానవులు అంత మాత్రమే కాకుండా యూదులను కూడా దేవుడు మరి వారికి వారి క్రియలు బట్టి ప్రభు అవకాశం ఇస్తారు 1000 పరిపాలన ఆయన కలిసి ఉండటానికి.
For the fail earthly Jew, when Christ judges them in his judgment seat, regarding the 1000-year kingdom, there are various penalties.
1000 పరిపాలన కాకుండా అక్కడ కొన్ని శిక్షలు ఉంటాయి. ఎవరైతే యూదులు ఆయన నమ్మలేదు, అటువంటి జీవితం జీవించలేదు, అటువంటి వారికి కూడా 1000 పరిపాలనలో కాకుండా మరి కొన్ని శిక్షలు
ఉంటాయి.
23:33 మత్తయి సువార్త చదవండి. 23:33
Okay, I know that the translations are a little bit different. But please let me explain to you the correct translation. In Matthew 23, the Lord Jesus was condemning the failed, hypocritical Jewish leaders. And he said, how shall you escape the judgment of Gehenna?
చూడండి, యేసు ప్రభు వారు యూదా నాయకులతో ఈ విధంగా అంటున్నారు. 33వ వచనంలో, సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీ వేలాలు తప్పించుకొందురు. అంటే నరశిక్ష అనే మాట ఇక్కడ ఏంటంటే, అదే నరక శిక్ష అంటే ఏంటంటే ఇక్కడ గెహానా అని అర్థం అనమాట గ్రీక్ లో.
The correct word here is Gehenna. That is the Greek word. Most translations talk about hell or eternal punishment. I'm sorry, that is a wrong translation. The correct translation is Gehenna. That is the Greek word.
Greek padamu Gehenna ane padamu akkada vaadavalasindi gaani akkada narakanto polcharu lekapothe nitya mu undeyatundi nitya narakanto polcharu konni anuvadallo.
So what does the Greek word mean?
Aithe Greek word, Greek padamu Gehenna ante artham enti?
The Greek word very specifically means and refers to the valley of Hinnom, which was a valley right on the southwest side of Jerusalem.
Yerushalayimuki dakshinana pachimana unnatuvanti oka nadi akkada undi, oka valley undi, dani peru Gehenna.
The valley of Hinnom is mentioned, you can look this up later, it's mentioned in Joshua 15 verse 8.
17:20 యెహోషువ చదవండి.
The valley of
Hinnom. Yes, yes. Hinnom లో గురించి ఉంది కదా, చదవండి యెహోషువ ఎంత
17:20
ఐ రాడ చదవద్దాం.
Yes, write that reference down. That's an Old Testament reference to that valley. Okay?
యెహోషువ 18:8లో ఆత్మ బంధంలో చెప్పబడింది.
Now, I'm going to give you another reference. We're not going to read this, but write this down and look it up later. Jeremiah 7, verses
30-34.
In that reference in Jeremiah, the Lord is speaking about how the sons of Israel did some evil sacrifices of their children in a certain valley, which is this Hinnom Valley. And he said, because of this, he would slaughter the Jews, his people there in that valley.
Jeremiah 7, what is it? 30-34. వాళ్ళకి పేపర్ కూడా ఇచ్చారట, మీకు టామ్ గారు రాసిన పేపర్ కూడా ఇచ్చారట. ఆ హిందూ లోయలో జరిగినటువంటి వధ గురించి కూడా, అంటే ఆ యూదులు చేసినటువంటి, ఇస్రాయేల్ చేసినటువంటి ఆ పిల్లలు వధ చేస్తారు అక్కడ. అది కూడా చెప్పబడింది.
సో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ జడ్జ్డ్ హిస్ ఓన్ పీపుల్ ఇన్ ద వాలీ ఆఫ్ హినోమ్ వెన్ దే వర్ వెరీ ఈవిల్.
ఇజ్రాయేలు ఆ విధంగా దేవునికి వ్యతిరేకతలో ఉన్నప్పుడు హిన్నోమ్ లోయలో ఆయన వారికి శిక్ష కలుగు చేస్తాడు.
దిస్ ఇస్ నాట్ ఎ జడ్జ్మెంట్ ఫర్ నాన్ జూస్, దిస్ ఇస్ ఎ జడ్జ్మెంట్ ఫర్ జూస్.
ఇది కేవలం యూదులకు మాత్రమే ఇచ్చే శిక్ష, మిగతా వాళ్ళకి ఇచ్చే శిక్ష కాదు.
Now, a New Testament reference to this judgment.
కొత్త నిబంధనలో శిక్ష గురించి విధంగా చెప్పుకోవచ్చు.
Someone read Matthew 5:22.
మత్తయి సువార్త
Here, listen carefully now. Here the Lord is telling about the sins that we can commit when we speak a negative word, an evil word toward other believers.
తోటి విశ్వాసిని ఈ విధంగా కానీ లేదా తోటి సహోదరుని ఈ విధంగా కానీ నువ్వు నిందిస్తే మనం అది తెలియకుండానే తప్పు చేసిన వాళ్ళం అవుతాం.
It says if anyone is angry with his brother, he will be guilty before the court. That was a local court.
తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో ఉన్నవారు. విమర్శ అంటే మనకుండేటువంటి కోర్టు అనమాట.
But if he says something even worse to his brother, you're good for nothing. They'll be guilty before the Supreme Court or the Sanhedrin counts, high council of the Jews.
తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. అంటే మహాసభ అంటే సన్హిత్రి సభ అనమాట, యూదుల యొక్క సభ.
But if you said something even much more evil against somebody, then you would be guilty enough to be thrown into the valley of Hinnom.
ద్రోహి అని చెప్పువాడు ఇక్కడేముందంటే నరకాగ్నికి లోనగును. అంటే నరకాగ్ని గారు అక్కడ వాడాల్సిన పదం ఏంటంటే గెహన.
The Sanhedrin was the ruling council of the Jews with 70 members plus one presiding person.
Sanhedrin sabha ante yudulo nunchi 70 mandi nayakulu teeskuni aa 70 mandilo oka athana peddaga undi oka vaari yokka vaala sabha ga vaalu pilchukuntu unnaru.
They decided some of the biggest or most worst cases of infractions of the law.
కనుక వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళకి తీర్పు తీర్చడానికి యూదులు ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే సన్హిత్రి సభ అంటారు.
When someone committed a crime which is so bad and called for him to be killed, the Sanhedrin would pass a judgment that that person be killed.
యూదుల ఆచారం ప్రకారం, వాళ్ళ యొక్క మతం అనాల వాళ్ళ తెగ ప్రకారము ఎవరైనా తప్పు చేశారనుకోండి ఆ వ్యక్తికి ఆ మరణ శిక్ష విధించే అధికారము సన్హిత్రి సభకు ఉంది.
బట్ లిసన్ టు దిస్, ఇఫ్ ది క్రైమ్ వాస్ రియల్లీ వెరీ బ్యాడ్, దే విల్ డూ సంథింగ్ బియాండ్ కిల్లింగ్ ది పర్సన్.
ఆ వ్యక్తి చేసిన తప్పు చాలా పెద్ద తప్పు చేశారనుకోండి మరణ శిక్ష విధించడం మాత్రమే కాదు కానీ ఇంకా ఎక్కువ శిక్ష ఆ వ్యక్తికి విధిస్తారు.
After they killed him, they would not bury his body, but they would throw his body into the valley of Gehenna.
Kanda evaro tappu chesaru anukondi sanhedrin yokka aacharam prakaramu atariki marana shiksha vidinchin tarvata atariki inka ekku tappu chesthe aa dehanni teeskelli Gihonu loyalo padestare gaani aa dehanni poochi pettaru anta pedda shiksha istaru anamata.
That valley was used to burn garbage and dead animals and oftentimes had fires burning all the time throughout the valley. That's why sometimes the word fire is used in conjunction with the valley.
ఆ లోయలో ఎప్పుడు అగ్ని ఉంటానే ఉంటుంది. అంటే చెత్త కాలుస్తూ ఉంటారు, జంతువులు కాలుస్తూ ఉంటారు. కనుక ఆ గీహోను లోయలో ఎప్పుడు మంట ఉంటానే ఉంటుంది.
Now, just to prove that what I'm saying is not something I made up, you can go to Luke 4 and read verses 4 and 5.
Luke 12 verses 4 and 5.
నా స్నేహితులలో మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేరని వారికి భయపడుతుంది. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయును. చంపిన తరువాత నరకములో పడిపోయే శక్తి గల వారికి భయపడి ఆయనకే భయపడని మీతో చెప్తున్నాను.
These are very serious and sober words. They say, this is Jesus talking to his disciples. He said, my friends, do not be afraid of those who can kill you. He had those councils which he went before and tried to get you to deny Christ.
Yes, Prabhu chuptunadu, sneetulara, mimmulu chamutare, ante sanhedrin sabaki aa adhikaram undi. Kevalam ee yokka shariranni champe variki maatrame bayapadabakandi.
But instead, be afraid of the one who after he has killed can cast your body into Gehenna.
కనుక దేవుడు లేకపోతే అధికారముల వ్యక్తి ఎవరైతే మనిషి చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్లి నరకంలో వేస్తారే అతను మీరు భయపడాలి.
ఓకే, in the Bible, when we study the Bible, we must pay attention to details.
మనము బైబిల్ చదివేటప్పుడు అక్కడ ఇవ్వబడినటువంటి డీటెయిల్స్ కి మనం కొంచెం శ్రద్ధ వహించాలి.
If you go to the book of Revelation, the place of eternal punishment is called the lake of fire.
ప్రకటనలో మరి నిత్యం ఉండేటువంటి ఆ శిక్ష నిత్య నరకాగ్ని దేవుడు లేక ఫైర్ అన్నాడు. తెలుగులో ఉన్నారు.
So here you see we have two different terms for punishment. We have the lake of fire in Revelation 20 and we have Gehenna in some other places in the New Testament.
కొత్త నిబంధనలో ఒకటేమో అగ్నిగుండము అంటే నిత్య నరకాగ్ని, అది ఇంకోటేమో ఆరణాగ్ని, ఇంకోటేమో గిహోలు.
సో దే ఆర్ నాట్ ది సేమ్ థింగ్, దే ఆర్ టు డిఫరెంట్ థింగ్స్.
గిహోలు వేరు, అగ్నిగుండం వేరు.
ద ఫైర్ ఆఫ్ హెలం ఇస్ వన్ పనిషమెంట్ దట్ గాడ్ కెన్ రెండర్ ఇన్ జడ్జ్మెంట్.
గిహోలు అనేది ఒక శిక్ష.
బట్ దట్ ఇస్ నాట్ ది ఇటర్నల్ పనిషమెంట్ ఆఫ్ ద లైక్ ఆఫ్ ఫైర్.
అగ్నిగుండంతో గిహోన్ని పోల్చకూడదు. గమనించండి,
the lake of fire, if you read in Revelation 20:15, is the final eternal punishment.
ప్రకటన 20:15 నిత్య నరకాగ్నియే అగ్నిగుండము, ఇంగ్లీష్ లో లేక్ ఆఫ్ ఫైర్ అంటారు.
The punishment of the valley of Hinnom only is during the 1,000-year kingdom.
ఇన్నోము లోయలో ఉన్నటువంటి పనిష్మెంట్ 1000 పరిపాలనలో ఇచ్చేటువంటి పనిష్మెంట్ దాన దానే ఈ ఊరిలో అంటారు.
అండ్ ది వే దట్ వి కెన్ పర్హాప్స్ గెట్ సమ్ ఇన్సైట్ ఇన్ టు ప్రూవింగ్ దట్ ఇస్ ఇన్ మార్క్ 9:43-47.
మార్కు
9:43-47
వరకు. మార్కు 9
Notice in verse 45, he has a contrast between entering life or going to the valley of Gehenna.
46 చివరంలో ఉంది, రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడి కంటే కుంటి వాడవై నిత్య జీవములో ప్రవేశించడం లేదు.
When he say entering life and it's other places in the scripture, he's talking about Messiah's kingdom of 1,000 years.
నిత్య జీవములో ప్రవేశించడం అనేది ఇక్కడ 1000 పరిపాలన గురించి మాట్లాడినట్లు అపరిశుద్ధంగా చూడటం ఉంది.
Now notice in verse 47. It's better for you to enter the kingdom of God after you deal with your sin and throw away your eye than having two eyes to go into
Gehenna. 47.
So in verse 47, if you take care of this severe sin in your life, you can enter the kingdom of God. If you cut off your hand, whatever scars you sin, you can enter into life. You can enter into the kingdom of God. But contrasted with the kingdom of God, which is the 1,000-year kingdom, is the valley of Hinnom. So you see these things are contrasting. Enter the thousand-year kingdom or enter Gehenna. So Gehenna is only a punishment during the time of 1,000 years.
గిహోను ఏంటంటే ఈ గిహోను లోయ అనేది 1000 పరిపాలన సమయంలో ఎవరైతే దేవుడి బిడ్డలు భక్తులు నాయకులు కాపర్లు ఆయన ఇష్టమైన జీవితము జీవించకుండా జీవించిన వారికి ఆ సమయంలో ఇక్కడ శిక్ష అమలు ఉంటుందే కానీ నిత్య జీవాన్ని వారు కోల్పోరు.
You could just use this passage we just read in Mark and think about something. Because most Bible teachers know nothing about the kingdom reward, they only think this must be talking about heaven and hell. Okay?
చాలామంది బైబిల్ బోధకులు నరకము పరలోకము ఈ రెండే ఎక్కువ చెప్తా ఉంటారు కానీ ప్రభు యొక్క వెయ్యల పరిపాలన లేదా దేవుని రాజ్యముల గురించి సరిగ్గా బోధ చేయరు చాలా మంది.
So therefore, if you take that position, that means only if a person deals with his sin can he make it to heaven.
దాని అర్థం ఏంటంటే ఓహో ఈ చెయ్యిన తప్పు చేస్తుంది కనుక ఈ చెయ్యి గారు తీసేసుకుంటే నేను పట్లకు వెళ్ళిపోతాను గుడి చేత పట్లకు వెళ్ళిపోతాను అన్నట్టుగా అయ్యే చెప్తుంటారు కానీ దేవుడు రాజు గురించి చెప్పడు.
But unbelievers are slaves of sin. They can't deal with their sin.
మరి అయితే అవిశ్వాస పరిస్థితి ఏంటి? అవిశ్వాసం పాపంలో బయటకు రాలేదు, ప్రభు ఉంటేనే బయటకు రాగలుగుతాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి?
సో దాట్స్ నాట్ ఎ గుడ్ టీచింగ్. ఆర్ సంబడీ సే వెల్ దీస్ ఆర్ బిలీవర్స్, దెన్ దే సే ఆర్ ఇఫ్ ఎ బిలీవర్ డ్యూస్ విత్ హిస్ సిన్ హి విల్ గో టు హెవెన్, బట్ ఇఫ్ హి డజంట్ డ్యూ విత్ హిస్ సిన్ హి విల్ గో టు హెల్. వాట్ ఇస్ దట్? దట్స్ ఎ సాల్వేషన్ బై వర్క్స్. రాంగ్.
కానీ చాలా మంది చెప్తారంటే ఈ మాట విశ్వాసం చెప్పబడిందండి, విశ్వాస జీవితంలో ఒక చిన్న తప్పు అనుకోండి ఒకవేళ ఆ తప్పు అతను సరి చేసుకుంటే అతను పరలోకం వెళ్తాడు. అయితే దేవరాజ్యం గురించి చెప్పడం మరైతే ఇది అక్కడ ఇది అవిశ్వాసం సంబంధించినందుకు ఒక అవిశ్వాసం అయితే మరైతే వాళ్ళ పాపాన్ని వాళ్ళు సరి చేసుకుంటే 1000 పరిపాలన కదా నిత్యజీవం కదరా. నిత్యజీవం అనేది క్రియంతో ముడిపెట్టకూడదు, ఉపచేత విశ్వాసం ద్వారానే.
So these warnings about Gehenna punishment are not about eternal salvation, because eternal salvation is a gift apart from works.
అక్కడ ప్రియ దేవుడు గమనించండి, గిహోను నరక శిక్ష ఇది ఏంటంటే 1000 పరిపాలనలో ఇచ్చేటువంటి అమలు అయ్యేటువంటి శిక్షనే తప్ప మనం నిత్యజీవంతో ఈ శిక్షను పోల్చకూడదు.
They are warning to save people that if they commit some of the worst sins, grievous moral sins, or failed leadership, they may incur a punishment of Gehenna from God Himself.
ఈ మాట ఎక్కువ మనకి వినపడదు. ఏ వినపడదంటే పాస్టర్ తప్పు చేసిన మిషనరీలు లేకపోతే సంఘ నాయకులు తప్పు చేసి దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమిస్తాడు పర్వకు పోగొట్టుకోవు అందువల్ల కరెక్టే. కానీ ఈ మాట చెప్పదు. గిహోను అనే ప్రాంతం ఉంది అంటే 1000 పరిపాలనలో తప్పు చేసిన వారికి దేవుడి బిడ్డలకు కూడా పనిష్మెంట్ అనే కొన్ని ఉంటాయి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి.
But their salvation in eternity is secure because they trusted in Jesus Christ. If you believe in the Lord Jesus Christ, you'll never perish in eternity.
Prilara, mee yokka nitya jeevam maatram evaru kolpoaru. Nitya jeevam anedi kriyalato mudaina vishayam kaadu. Nitya jeevamu devudichi bahumanam kanuka adi evaru mee nunchi dooram cheyaru gaani ఇదిగో ఇక్కడ 1000 పరిపాలన మాత్రం శిక్షణ అమలవుతాయి.
So we take these verses with the threat of Gehenna. We don't put them on the chair of eternal salvation. We put them over here on recompense according to works.
కనుక మొదట్లో నాకు చెప్పిన గుర్తుంది కదా, రెండు కుర్చీలు వేసి ఒకటేమో రక్షణ గురించి, రక్షణకి ఎటువంటి క్రియలు లేదు అది బహుమానం, ఇంకో కుర్చీ క్రియలు బహుమానాలు. కనుక ఈ నరక శిక్ష అనేది ఆయన తప్పు చేసిన పర్లోక పోగొట్టుకుంటా అనే దానికి ముడిపెట్టకూడదు. ఈ మాటలన్నీ కూడా ఈ కుర్చీకి సంబంధించిన ఏదైతే ప్రభువు తన దాసులకు ఇచ్చేటువంటి బహుమానాలు జీతము.
So in Matthew 24, the Lord is warning leaders, if you think the Lord is not coming soon, and you begin to mistreat other believers, and indulge yourself in the pleasures of the world, you have failed. The Lord will catch you by surprise and place you with the Jewish hypocrites in the judgment of Gehenna.
దేవుడి సంగమా, దేవుడి నాయకులారా, కాపరులారా, విశ్వాసులారా, పెద్దలారా, జగత్తు గమనించండి, తన అనుకూలి గలియలో యజమానుడు తిరిగి వచ్చును. ప్రభువు నీ మీద కొంత భారం పెట్టాడు, నీ పరిధానం సరిగ్గా ఉండకుండా ఆనా యజమానుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి లోకంతో నువ్వు స్నేహం చేసి మందమైపోయేసేసి దేవుడి పని సరిగా నువ్వు చేయని సమయంలో అకస్మాత్తుగా ప్రభు వస్తాడు, నిన్ను తీసుకెళ్లి వేషధారులతో కలిపి నీకు కూడా అటువంటి బహుమానం అంటే అటువంటి పనిష్మెంట్ నీకు కూడా ఉంది.
జాగ్రత్త
కనుక మరి ఈ ప్రసంగము మీరు అటువంటి విని పోయి ఉండవచ్చు. కనుకనే దేవుడు ప్రభు మనకు కావాలి అర్థం
చేసుకోవడానికి.
మరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు కూడా సత్యం కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది, కానీ ప్రభు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
విశ్వాసంతో
మాట్లాడుతున్నాడు, నాయకులతో ఆయన వాడిస్తున్నాడు. కనుక పడిపోయినటువంటి నాయకులు నమ్మకంగా లేని నాయకులకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది.
But that punishment does not threaten their eternal salvation.
Aitha shiksha vaari nityatvam kolipoyatundi shiksha kaadu, nitya jeevanam vaaru kolipooru gaani veyyala paripalana vaari shikshanu undi.
He who comes to me, I will no wise cast out, and my Father and I will keep in our hand right forever. Our eternal salvation through faith, through grace by faith, is absolutely secure.
Kanaka mana vishwasam anedi maatram devudu danni పరిరక్షిస్తున్నాడు, దాన్ని మనం కోరుకోము. తండ్రి కుమారుడు కలిసి మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని ఎవరు కూడా తొందరించరు. ఒక సలహా మీకు
ఇవ్వబోతున్నాను
చూడండి, నేను నాకు
పంచుకుంటున్నాను.
తప్పనిసరి దేవుడు రేపు వస్తారా, అయ్యో రేపు రాలే మీటింగ్ వస్తారు కదా అనుకుంటారేమో.
But the Bible says he becomes suddenly at any time.
Bible cheptunnante akasmathuga ayina vastaranu cheptundi Bible.
Therefore we must recognize this is a false thought coming into our mind.
Kanaka manam em gurtupettukovalante ee oka tappu aalochana manaku vastundi aa rendu roju tarvata vastadu prabhu ani.
2 Corinthians 10:4 says cast down every imagination that exalts itself up against the knowledge of God.
కనుక దేవుని యొక్క జ్ఞానం నుంచి దూరం చేసే ఏ పనైనా కూడా దూరంగా పెట్టాలని చెప్తుంది. పది రెండవ పరిమితి పది
అటువంటి
ఆలోచన వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించిన ఆయన, కానీ ఒకవేళ నువ్వు ఈ రోజుగా వచ్చినట్లయితే ప్రభువా ఈ రోజు జీవించడానికి నాకు కృప దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి.
Okay, now we go to chapter
25. Matthew 25, Matthew 25.
Mine starts, then the kingdom of heaven. What does it say there?
It doesn't do, you say it then.
Okay. Actually, this verse 1 in Matthew 25 says, then, or at that time, the kingdom of heaven will be like such and such.
చూడండి, ఈయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముందంటే దెన్ అంటే ఆ సమయంలో వెంటనే జరిగిన విషయాలు అనమాట. కానీ తెలుగులో అయితే వెంటనే అట్లేదు, కానీ పరలోక రాజ్యంలో ఒక కథ చెప్పినట్టుగా మామూలు సార్ చెప్పినట్టుగా ఉంది.
This means, then means, this is at the time of the Lord's coming, which is when he comes in judgment.
కనుక యేసు వచ్చినప్పుడు చూడండి తీర్పు జరుగుతుంది.
Can you see there's already been a judgment in the household of God in
Matthew 24?
God is saying, one is ready and is taken, one is not, I will leave him.
చూడండి, ప్రభు చెప్తున్నాడు ఒక వ్యక్తి ఎత్తబడుతున్నాడు, ఇంకొక వ్యక్తి విడవబడుతున్నాడు.
One is faithful and serving in the household of God with bread, I will come and bless him, but the other will get severe punishment.
దేవుని యొక్క దాసుల్లో నమ్మకంగా ఉండి ఆయన పని చేసిన వారు ఎత్తబడుతున్నారు, ఆయన పని నమ్మకంగా చేయని వారు విడవబడుతున్నారు.
Now in Matthew 25 we're going to see two more parables.
ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి 25వ అధ్యాయంలో.
Both of these again are God's judgment of His own household, His people.
ఈ రెండు ఉపమానాల్లో తన ఇంటి వారి మీద జరగబో రాబో తీర్పును గురించి 25వ అధ్యాయంలో ఉన్నది.
But before we do that, I just remembered something I forgot to tell you.
ఒక విషయం చెప్తాను గమనించుకోండి.
Why is the judgment so severe in Matthew 24:51
on the failed leaders?
I think maybe I did mention this morning. It's because we have such a responsibility to lead the sheep, and teachers are held to a higher standard of accountability for James 3:1. We did say something about this.
యాకోబు 3:1లో ఉంది ఏమంటుందంటే ఆ బోధకులు దగ్గర నుంచి తీర్పు మొదలైంది బోధ చేసే వారికి అటువంటి బాధ్యత దేవుడు వారిని వదిలిపెట్టడం కనుక బోధ చేసే వారు మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి.
ఓకే, ది నెక్స్ట్ టూ పారాబుల్స్ ఇన్ మాథ్యూ 25 ఆర్ ది పారాబుల్స్ ఆఫ్ ది 10 వర్జన్స్, దట్స్ వన్, అండ్ దెన్ ది పారాబుల్ ఆఫ్ ది మనీ.
మొదటి ఉపమానము 10 మంది కన్యకులు, రెండవ ఉపమానము ధనము గురించిన ఉపమానం.
These parables are a picture of judgment at Christ's coming on unbelievers based upon the individual believer's preparation.
Kanaka viswasuliki gurinchi cheppabadinatundi maatalu prabhu rendava raakadalo aayana vachinappudu viswasu yokka paatra namakanga undevaru apanamakanga undevaru aithe ee rendu kuda viswasu gurinchi cheppabadindi.
Okay, so here we have 10 virgins. Let's talk about that.
పది కనికల గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
If we look at the historical way that the Jews had the way, that will help us understand the parable.
పది మంది కనికల గురించి మనం నేర్చుకునేటప్పుడు ఒకసారి యూదుల ఆచారం ప్రకారం పెండ్లి ఎంత చేస్తారో ఒకసారి నేర్చుకుందాం.
Here's how things works in Jesus' day for a Jewish marriage.
యేసు క్రీస్తు వారు నరావతారిగా మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యూదుల యొక్క పెండ్లి ఈ విధంగా జరిగింది.
The husband would be the control to the future bride.
పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుపోయే కుమార్తె ఇంటికి రాను అక్కడికి వస్తాడు.
When he betrothed her, he would give her a gift.
ఒక క్షణించాల, ప్రధానం చేయబడినప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒక బహుమానం ఇస్తాడు.
Then for a fairly long period of time, maybe even a year, the bridegroom would prepare herself for the day of the wedding.
ఆ బహుమానం ఇచ్చిన తర్వాత కాబోయే భార్య లేకపోతే పెళ్లి కుమార్తె ఒక సంవత్సరం పట్టొచ్చు పెళ్లి చేసుకోవడానికి. ఆ సిద్ధపడతా ఉంది పెళ్లి కుమార్తె పెళ్లి కొరకు.
She would be her house preparing for that day, and one of the things that she would do is make her wedding gown.
ఈ సంవత్సరకాలము గాని లేకపోతే ఎంతైనా గాని పెండ్లి కొరకు ఎదురు చూసేటప్పుడు ఆమె ఏం చేస్తంటే ఆ పెండ్లి గౌన్ అంటే పెండ్లి డ్రెస్ ని ఆమె సిద్ధపరచుకుంటా ఉంటుంది.
She would also prepare her heart to be ready to leave her family and to go and live and love her bridegroom.
అంత మాత్రమే కాకుండా ఈ సమయంలో పెళ్లి డ్రెస్ సిద్ధం చేసుకుంటా ఉంటుంది, హృదయం కూడా సిద్ధం చేసుకుంటా ఉంటుంది. తన ఇంటిని తన బంధువుల్ని విడిచిపెట్టి కాబోయే భక్తులతో కాపురం చేయడానికి ఆమె వ్యక్తిగతంగా కూడా సిద్ధపడుతూ ఉంటుంది. ఈ పెళ్లి కుమార్తె కనుక తెలియనటువంటి సమయంలో ఆయన ఆ పెళ్లి కుమార్తె తెలియకుండానే అకస్మాత్తుగా పెళ్లి కుమారుడు ఆమె పెళ్లి చేసుకోవడానికి రావడానికి సిద్ధపడతారు. ఈ యూదుల
ఆచారం
పెళ్లి కుమార్తెకు తెలియదు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు.
Many times she would come at night as a big surprise and shout that he was there.
చాలా సందర్భాల్లో రాత్రి వేళలో పెళ్లి కుమారుడు అనుకున్న ఘడియలో వచ్చి పెద్దగా ఆలోచిస్తారంట అక్కడ పెళ్లి కుమారుడు వచ్చాడు అని.
Then the bride, along with some of her friends, would get some torches and take a procession back to the groom's house or the groom's father's house for the wedding.
So they would take the bride.
The groom would take the bride along with some friends. Friends of the bride would go back to the groom's father's house, Jesus, for the wedding.
Ganta, pindi kumaru vachinappudu pindi kumaru vachadu ani swaram vinabadindi. Appudu ee pindi kumarunu teesukoni pindi kumarudu పెండి కుమారుని యొక్క తండ్రి ఇంటికి అంటే పెండి కుమారుని ఇంటికి కొంతమందితో కలిసి దేవుడిని పట్టుకుని వాళ్ళు వెళ్తారు. ఇది వాళ్ళ యొక్క ఆచారం.
ఓకే, సో దిస్ పారాబుల్ ఐ థింక్ యూ కెన్ సీ ఆల్రెడీ హస్ ఎ రియల్ మీనింగ్ టు ఇట్ బేస్డ్ ఆన్ ది హిస్టరీ అండ్ ది జూస్ వే.
కనుక యూదుల ఆచారం ప్రకారం పెళ్లిళ్ళు ఈ విధంగా జరుగుతాయి.
బట్ నోటిస్ దట్ ది పారాబుల్ ఇస్ నాట్ ఈవెన్ మెన్షన్డ్ ఇన్ ది బ్రైడ్.
పార్ట్ ఆఫ్ ది పారాబుల్ ఇస్ నాట్ ఈవెన్ మెన్షన్డ్ ఇన్ ది బ్రైడ్.
చూడండి, ఈ యొక్క కథలో పెండి కుమార్తె గురించి చెప్పబడిందా? పెండి కుమార్తె గురించి చెప్పబడలేదు ఈ యొక్క ఉపమానంలో.
Instead, it mentions her 10 companions, the 10 virgins who would be in that procession going back to the house of the groom's father.
కనుక పెండి కుమార్తెల గురించి కథలో చెప్పబడలేదు, కానీ పెండి కుమార్తెకి పెండి కుమార్తెకి సహాయం చేసే ఆ 10 మంది కన్యకల గురించి, ఆ టార్చిలైట్ పట్టుకునే వాళ్ళ గురించి చెప్పబడింది, డ్యూటీలు పట్టుకునే వాళ్ళ గురించి.
The reason the Lord focused on the 10 virgins, the companions of the bride, is because he wanted to give a parable showing the individual believer's responsibility to prepare for the wedding. Not the bride as a whole, but the individual's responsibility to prepare.
కనుక ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వారు సిద్ధంగా ఉన్నారు లేదా అసలు పెళ్లికి. పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె అని అనుకోకుండా పెళ్లి అంటే ఆ యొక్క విశ్వాసులు, లేకపోతే ఆ దివిటీని పట్టుకునేవారు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధంగా పరీక్షిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. కనుక ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, ఆయన కాకడ కొరకు సిద్ధంగా ఉండటం.
So the 10 virgins were in close association with the bride, representing us individual believers as part of God's people.
కనుక ఈ 10 మంది కన్యకలు పెండి కుమార్తెకు దగ్గరగా ఉండేవారు. కనుక దాని అర్థం ఏంటంటే, మన యొక్క బాధ్యత మనం సిద్ధంగా ఉన్నామా లేదా పెండి కుమారుని ఎదుర్కొనడానికి అని దాని గురించి చెప్పబడినటువంటి ఉదాహరణ ఇది.
Okay, some of you, 2 Corinthians 11 2.
11:2 రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2.
That he betrothed the believers at Corinth as a virgin to Christ.
మధ్యలో 11:2 ఏముందంటే, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను.
So in the New Testament, a virgin always represents a believer.
కొత్త నిబంధనలో కన్యక అనే మాట ఎప్పుడు వాడినప్పుడు కూడా సంఘానికి ప్రతిరూపంగా, సంఘానికి సాదృశ్యంగా ఉందా మాట.
It is someone who set apart to belong to Christ.
అంటే క్రీస్తుకు సంబంధించిన వారు, లోకానికి సంబంధించిన వారు కాదు అనే అర్థం వచ్చే విధంగా ఉంది మాట.
We were betrothed to Christ when he came to us and gave us the gift of the Holy Spirit.
కనుక తండ్రి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బహుమానంగా పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినప్పుడు ఇక మనము ఆయనకు చెందిన వారమే.
Some would teach that the 5 wise virgins are believers, but the 5 foolish virgins are not believers.
కొంతమంది చెప్తారు, అయ్యా బుద్ధి కలిగిన కన్యకలేమో విశ్వాసులు, బుద్ధి లేని కన్యకలు అవిశ్వాసులు అని బోధ చేస్తూ
ఉంటారు. అది
తప్పని చెప్తున్నాను, దానికి రెండు కారణాలు ఉన్నాయి.
First are called virgins, which only typifies a believer in the New Testament.
కన్యకులు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే సంఘము, సంఘము పరిశుద్ధాత్మను పొందుకునే తర్వాత మనము ఆయన కొరకు పేరు ప్రత్యేకించబడిన వారు.
రెండో
ఏంటంటే వారి డ్యూటీలన్నీ కూడా ఎరుగుతున్నాయని చెప్పి ఉంది.
ఓకే, Proverbs 20:27 the spirit of man is the lamp of the Lord.
నరుని ఆత్మ
యెహోవా సాగరులు 20:27 సదం
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నిటిని శోధించును.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము.
So our human spirit, where Christ, where the Holy Spirit dwells, is where our lamp has been lit.
పరిశుద్ధాత్మ నివాసము చేసే ప్రాంతం మన యొక్క దేహములో, మన యొక్క జీవితంలో అదే దీపము.
John chapter 3 about Nicodemus, it tells that the Spirit gives birth to our spirit.
మూడవ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన ఆత్మ మనకు జీవాన్ని కలుగు చేస్తున్నది.
So when we were born again, our human spirit became alive with the Spirit of God.
మనము తిరిగి జన్మించినప్పుడు మన ఆత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా వెలిగించబడుతుంది.
This means our lamp was lit.
దాని అర్థం ఏంటంటే మన దీవిటి వెలిగించబడింది.
Okay, now the pivotal point in this parable,
ఇక్కడ ఆత్మీయమైన అర్థం ఈ యొక్క ఉపమానంలో,
is when the bridegroom comes and yells out that he's here.
పెళ్లి కుమారుడు వచ్చాడు అనే యొక్క శబ్దం వినబడటం.
That's just like when the bridegroom came in the Jewish wedding. He said, it's time for the bride to come away to the father's house.
రాధేనంటే పెళ్లి కుమారుడు వచ్చాడు అనే శబ్దము యూదుల యొక్క ఆచార ప్రకారం వినబడితే పెళ్లి కుమార్తె ఇంక వెళ్ళిపోవాలి ఎక్కడికి, పెళ్లి కుమారుడితో ఉండడానికి.
At that point we see the problem.
అక్కడ సమస్యను గమనించండి.
The wise virgins had extra oil.
బుద్ధి గల పండితులు దగ్గర ఎక్కువ నూనె ఉంది, ఎక్స్ట్రా నూనె ఉంది.
The foolish virgins had no extra oil.
అయితే బుద్ధి లేని కన్యకల దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ లేదు, అంటే ఎక్కువగా దాచిపెట్టుకున్నటువంటి ఆయిల్ లేదు.
They knew they would not have enough oil for their lamps, their torches to make it all the way on the procession to the marriage place.
Do they know it or they don't know it?
Well, they knew it. They said, "We'll give you some oil. Ours are going out."
గనక వారికి తెలుసు ఈ యొక్క పెరేడ్ అంటే ఆ ప్రొసెషన్ ఏమన్నారంటే పెళ్లి కుమారులతో కలిసి అంత దూరం పోవాలంటే అక్కడ దాకా దింటి ఎలగాలంటే ఎంత నూనె కావాలో వీళ్ళకి తెలుసు.
సో దే డి నాట్ గో ఆన్ ది ప్రొసెషన్ టు ది హౌస్. దే వెంట్ అవే టు ట్రై టు గెట్ మోర్ ఆయిల్. బట్ ది పాయింట్ ఇస్ ఇట్ వాస్ టు లేట్ ఫర్ దెం టు గెట్ మోర్ ఆయిల్.
గ్రాఫికల్ గ్రేట్ విషయం అంటే ఇక్కడ మొదలయ్యి ఆ యొక్క వేడుక అక్కడ ముగిసింది, అక్కడ దాకా సరిపడా నూనె ఈ దివిటికి కావాలా. అయితే మధ్యలో ఉన్న దివిటిలో ఆడుకోవడం మొదలండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ చివరి దాకా వెళ్ళలేకపోయారు, మధ్యలోనే అది విడిచిపెట్టి నూనె కొనుక్కోవడానికి బయటకు
వెళ్ళిపోయారు. Almost always represents the Holy Spirit.
గమనించండి బైబిల్లో నూనె అనే మాట వాడబడినప్పుడు ఆ నూనె, ఆ ఆయిల్ పరిశుద్ధాత్మకు ప్రతిరూపమై ఉన్నది. హల్లెలూయా.
The wise virgins had already paid something to get extra oil, but the foolish virgins had not paid anything and they had no extra oil.
ఈ దివిటిల్లో కొంత నూనె పట్టిన తర్వాత ఎక్స్ట్రా నూనె కొంత తీసుకువెళ్ళడానికి బుద్ధి కలిగిన కన్యకలు ముందుగానే డబ్బు పెట్టి కొంత ధనం ఎక్స్ట్రా వాళ్ళకి ఉంచుకున్నారు, ఆ ఆయిల్ ఉంచుకున్నారు.
What is the oil that we say for these virgins?
బుద్ధి గల కన్యకలకు ఈ నూనె దేనితో సాదృశ్యముగా ఉన్నది?
The extra oil represents the sanctifying work of the Holy Spirit in our living.
కనుక విశ్వాస జీవితములో శుద్ధీకరణ చేయబడిన, ప్రత్యేకించబడిన, పరిశుద్ధీకరించబడినటువంటి క్రియ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాస జీవితంలో జరుగుతూ ఉన్నది. రక్షణ అనేది ఉచిత బహుమానమే.
But the process of sanctification is costly to the believer.
శుద్ధీకరణ చేయబడటం విశ్వాసి ఆత్మలో అనే దానికి చూసుకున్నట్టయితే అది శ్రమతో కూడిందే.
Let me suggest a few ways that a believer pays a price in order to gain sanctification through the Holy Spirit.
చూడండి, విశ్వాస జీవితంలో కలిగే శ్రమలు, ఆ యొక్క ఆ శ్రమంలో మనం శుద్ధీకరించబడతాము.
Seeking the Lord and living by faith.
చూడండి, మనము ఆయన మీద ఆధారపడటము, ఆయన ఎదగటము, విశ్వాసము ద్వారా జీవించటం అనేది.
That's Hebrews 11:6. Don't read it, just write it down.
రాసుకోండి హెబ్రీ 11:6.
11:6,
yes. చదవ అక్కడ రాసుకోండి.
Spending time in God's word in order to be sanctified, John 17:17.
యోహాను సువార్త 17:17లో శుద్ధీకరణ, విశ్వాసులు ఏ విధంగా ప్రార్థనలో ఉండటము, దాని గురించి చెప్పబడింది.
Cleansing ourselves from all defilement.
చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం నుంచి మనము శుద్ధీకరించబడాలి. 2 కొరింథీయుల 7:1 మొదటి యోహాను 1:9 మొదటి యోహాను 1:9
Yeah. Another way is we must cooperate with the Spirit to put to death the things of the body. Romans 8:13.
Roma 8:13లో కూడా విశ్వాసి రక్షణ పొందిన తర్వాత మన జీవితం శుద్ధీకరించబడుతూనే ఉంటుంది, విశ్వాసం ద్వారానే నడుస్తూ ఉంటుంది, నీతి మంతులు విశ్వాసం ద్వారా జీవిస్తూ ఉంటా ఉంటారు.
Luke 9:23 says we must deny ourselves, take up the cross and follow him. That's the cross.
Luke 9:23లో విశ్వాసులైన వారు వారిని వారు ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని నడవాలంటే ఇది ఒక శ్రమ. ఆ శ్రమలో విశ్వాస జీవితము శుద్ధీకరించబడుతూ ఉంటుంది.
Ephesians 5:18
కూడా ఆత్మతో నింపబడండి, ఆత్మ ఉంటే ఆత్మ కార్యాలను చేస్తూ ఉంటాం.
So because of time, we will finish this parable tomorrow. But you can see that there are two types of believers.
పిల్లారా, సమయంలో కనుక ఇంకో ఉదాహరణ రేపు చెప్తాను. ఆయన గమనించండి, రెండు రకాల విశ్వాసులు ఈ యొక్క కథలో మనకు కనపడుతున్నారు.
After being born again, one can be very wise and pay a price of sanctification to be ready for the Lord's coming.
కనుక రక్షణ పొందిన తర్వాత ఒక విశ్వాసులు గురువు పెట్టుకుందంటే పెళ్లి కుమారుని కొరకు సిద్ధముగా ఉందంటే శ్రమలు పొందుతున్నారు, శుద్ధీకరించబడుతున్నారు, జ్ఞానం గల వారుగా జీవనం
జరిగిస్తున్నారు.
అయితే అవివేకులు ఆ విధంగా ఉండటం లేదు, అంత విశ్వాసులే కానీ బుద్ధి లేదు
వారు. For the Lord to get them to the wedding feast.
ప్రభు వారి యొక్క జీవితాలను శుద్ధీకరించాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేయాలనుకుంటున్నారు, కానీ వారు పరిశుద్ధాత్మకు లోబడడం లేదు.
Now brothers and sisters, I know this is very difficult teaching to hear.
పిల్లారా, నాకు తెలుసు, ఒకసారి చెప్పగా అందరికీ 100% అర్థమైపోయే టీచింగ్ కాదు ఇది.
But I just implore you to study the word for yourself and think about it.
ఈ చెప్పబడిన వచనాలన్నీ కూడా రాత్రి రూమ్ లో కూర్చుని ఒకసారి చదువుకోండి.
And most of all, we must remember God is for us.
జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
It may seem like there's some threatening things here.
కనుక దేవుడు కొన్ని మంచి కార్యాలు జరిగించబోతున్నాడు మీ పట్ల.
And there are.
కొన్ని మంచి క్రియలు ఇప్పటికే చేస్తున్నాడు మీ జీవితంలో.
But God is telling them to us because he wants us to make it and to be serious to be ready for his coming.
కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. కనుక మనలను ఆయన సిద్ధం చేస్తున్నాడు, ప్రభు రాకడ కొరకు సిద్ధం చేస్తున్నాడు.
He wants everybody in this room to be a wise person.
మనందరినీ కూడా బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండమని ఆయన కోరుతున్నాడు.
He wants everybody in this room to be a faithful servant, feeding our soul.
అలా నమ్మకమైన దాసుడా అని చెప్పేసి దేవుడు మనల్ని పిలవాలని కోరుతున్నాడు.
You know what it says in Hebrews 11? God is a rewarder of those who seek him.
ఆయన వెనుక వారికి ఆయన బహుమానం ఇస్తాడంట. హల్లెలూయా.
God loves to reward his people.
దేవుడు తన ప్రజలకు బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.
But we must seek it, we must pay the price and be ready for his coming.
ఆయన వెనకాలా, శ్రమలు అనుభవించాలా, ఆయన ఎదుర్కొనేటువంటి సంఘటనగా మనం ఉందాము.
ఆమేన్.
దేవుని యొక్క వాక్యం జీవించినాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.